7వ అధ్యాయం 1-2 వచనాలు శ్రీనివాస్ అయ్య గారు.
మహేష్ అన్న ప్రైజ్ లాడ్. అందరికి ప్రైజ్ లాడ్ అండి. బైబిల్ చదువుతాను, శ్రద్ధగా వినాలని కోరుతున్నా. మీరు తీర్పు తీర్చకుడే, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మీకు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడును. మీరు కొలత చొప్పుననే మీకును కొలవబడును.
3-4 వచనాలు కానిస్టేబుల్ బుజ్జి ఇన్ఛార్జ్.
సార్ ప్రైజ్ లార్డ్. సార్
ప్రైజ్ లార్డ్ బుజ్జి.
సార్ సార్ నీ కంటిలోనున్న దూలము నంచక నీ సహోదరుని కంటిలోనున్న దూలమును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోన్న దూలమును తీసేయమని చెప్పనేలా? ప్రైజ్ లార్డ్ సార్.
5-6 వచనాలు శైలజ సురేష్.
అందరికి వందనాలండి. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకును, అప్పుడు నీ సహోదరుని కంటిలోన్న ననుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, నీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్లతో ప్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయి. వందనాలు.
7-8 వచనాలు సురేష్ బోసి గారు.
అన్నా ప్రైజ్ రాడనా?
అన్నా ప్రైజ్ రాడు.
ప్రైజ్. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదగుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. ప్రైజ్ రాడనా?
ప్రైజ్ రాడు. 9 వచ్చిన శామ్యుయేల్.
సార్ వందనాలు. సార్
వందనాలు.
ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? వందనాలు.
10-11 వచనాలు జయా రిచర్డ్స్.
మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చిన.
12 లావణ్య నవీన్.
సార్ ప్రైజ్ లెట్. సార్ అందరికి ప్రైజ్ లెట్ అండి. 12 వచనం. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ప్రైజ్ లెట్. సార్ థ్యాంక్ యూ. సార్
ప్రార్థన చేసుకుందాం. ఈ 7 స్టడీ టీమ్ గా ఉంటారు, అట్లాగే పార్టిసిపెంట్స్ కూడా బైబిల్ స్టడీలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు చాట్ బాక్స్ అందుబాటులో ఉంది, మీరు తప్పకుండా చాట్ బాక్స్ లో మీరు స్పందించాల్సిందిగా కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తల్లి, ప్రేమ స్వరూపమైన దేవ, దయగల రక్షక, మీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మీరు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభా, విపరీతమైన వాతావరణం, తుఫాను ప్రభావం, అన్ని విషయాల్లో మీరు సహాయం చేసి ప్రభా తుఫాను ప్రభావాన్ని తప్పించినందుకు కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. అట్లాగే మీరు నీ గ్రంథాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. రాత్రి అన్ని జిల్లాలో జరిగిన బైబిల్ స్టడీ కూడా మీరు ఆ సహవాసాలకు ప్రయోజనకరంగా మార్చారు. నన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఆత్మదేవ, మీరు మీ గ్రంథాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. మాతో ప్రభు అర్థం చేసుకోవడానికి, మేము మాట్లాడడానికి మా సంభాషణ అంతట్లోనూ మీ సన్నిధి తోడుగా ఉంచండి. స్టడీ టీమ్ గా ఉన్న శ్రీనివాస్ సిఏ, సురేష్ బాబు సిఏ గారు, బుజ్జి, శైలజ, శామ్యూల్, జయా రిచర్డ్స్, లావణ్య, 7 బలపరచండి. నన్ను జ్ఞాపకం చేసుకోండి, పార్టిసిపెంట్స్ జ్ఞాపకం చేసుకోండి. చదివిన వాక్య భాగం సరిగ్గా అర్థం చేసుకోవడానికి, లోతుగా అర్థం చేసుకోవడానికి మీరు సహాయం చేసి మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికి మరొకసారి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఏడుగురు చాలా స్పష్టంగా వాక్య భాగాన్ని చదవగలిగారు. అట్లాగే ఈరోజు ఆరాధనలో వాక్యపట్నం చేసిన రాజమండ్రి స్త్రీల సహవాస సభ్యులు బైబుల్ చదివేటప్పుడు కూడా తడబడతా ఉన్నారు. ఈ స్టడీని పెట్టడం వెనకాల ఉద్దేశం ఏంటంటే మీరు బైబిల్ని ధైర్యంగా చదవాలి, స్పష్టంగా చదవాలి, దోషాలు లేకుండా చదవాలి. దయచేసి బైబిల్ని తప్పులు లేకుండా చదవటం ప్రాముఖ్యమని కూడా జ్ఞాపకం చేస్తున్నారు. మనం స్టడీ గైడ్ లైన్స్ కలిగి ఉన్నాం. స్టడీ గైడ్ లైన్స్ ప్రకారంగా ఆల్రెడీ జిల్లాల్లో చదివిస్తా ఉన్నాం, ఇక్కడ అవసరం లేదు. అయినా నేను స్టడీ గైడ్ లైన్స్ నా మటుకు నేను అవసరమైంది ఫాలో అవుతా ఉంటాను. సో నేను స్టడీ లీడర్ అయ్యాను, మీరు స్టడీ టీం అయ్యారు. చదివిన వాక్య భాగాన్ని మొదటిగా మీ సొంత మాటల్లో చెప్పాలి. సొంత మాటల్లో చెప్పాలన్నప్పుడు వ్యాఖ్యానం ఏం కాదు, ఆ వాక్యం మీకు ఏమర్థమైందో మీ సొంత మాటల్లో చెప్తారు, వివరించారు, సొంత మాటల్లో మాట్లాడతారు. మాట్లాడినప్పుడు మీరు అర్థమైనవి విషయాలు మాట్లాడిన తర్వాత స్టడీ టీంలో మిగతా వాళ్ళు ఏమైనా కరెక్షన్ చేసే ఉంటే కరెక్షన్ చేస్తారు. ఇది ప్రేమపూర్వకంగా కరెక్షన్ చేయడం, నష్టం చేయడం కాదు, లాభం చేయడం. ఉదయకాలం బైబిల్ స్టడీ పోర్చినప్పుడు సోదరి కొంత తడబడ్డారు, అలా చెప్పడం వల్ల నష్టం కాదు, ఇంకా బాగా చదవడానికి నేర్చుకోవడానికి ఉపయోగపడతాది. కాబట్టి ఇక్కడ స్టడీలో కరెక్షన్స్ డైరెక్ట్ గా మీరు వాళ్ళతో మాట్లాడరు, నాతో మాట్లాడతారు, వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఒకవేళ నేను ఆలోచించిన విధానం బాగోలేదేమో ఆలోచించుకుంటారు. తర్వాత మనం ప్రశ్నలు ఉంటే ప్రశ్నల మీద డిస్కస్ చేస్తాం. మీరు స్టడీ చేసిన విషయాలు ఏమైనా ఉంటే ఇక్కడ మీరు ప్రజెంట్ చేయాలనుకుంటుంది. మనం అనుకున్నట్టుగా పోర్షన్ బాగా అర్థమైతే, మన ఆలోచన బాగుందో లేదో అవసరాన్ని బట్టి సజీవ వాహిని కామెంటరీని మనం ఆధారం చేసుకుంటాం. అట్లాగే అప్లికేషన్తో ముగించుకుంటాం. ఇది స్టడీ గైడ్ లైన్స్. మీరు ఆల్రెడీ ఎరిగిన వారు కాబట్టి నేను స్టడీ గైడ్ లైన్స్ ని మళ్ళా చెప్పడానికి నేను టైం తీసుకోవట్లేదు, డైరెక్ట్ గా బైబిల్ స్టడీలోకి వెళ్తా ఉన్నా. ఇప్పుడు చదివిన వాక్య భాగం ఎట్లా అర్థమైందో చదివిన వారు మీ సొంత మాటల్లో మాట్లాడాలి. ఒకటి రెండు వచ్చినారు శ్రీనివాస్ అయ్య గారు.
అన్నా ఇది అంటే జనరల్ గా అందరూ కూడా తప్పు చేస్తుంటారు, కానీ వాళ్ళు చేసేది మాత్రం గమనించకుండా వేరే వాళ్ళు చిన్న విషయాలకు కూడా పెద్దగా పనిష్మెంట్ చేయడము, పెద్దగా మాట్లాడడం, వాళ్ళ తప్పులను పెద్దగా ఎత్తి చూపడం చేస్తుంటారు, భూతద్దంలో పెట్టి చూపెడుతుంటారు. అట్లాంటి చేయొద్దు అనేది దేవుని ఇది మనకు హెచ్చరిస్తుండు. అంటే మనం అందరినీ గమనిస్తున్నట్టే దేవుడు మన అందరినీ కూడా గమనిస్తుంటాడని, అదేవిధంగా మన దేవుడు కూడా న్యాయవంతుడు, న్యాయంగానే ఉంటాడు. మనం ఏ విధంగా పబ్లిక్ కి చేస్తున్నామో దేవుడు గమనిస్తున్నాడు. మనం చేసే తీర్పును బట్టి మనకు తీర్పు తీరుస్తానని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనలో కూడా లోపాలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనం అవి సరిదిద్దుకోవాలని, అదేవిధంగా ఇతరులని అన్యాయంగా చేయొద్దనే దాని గురించి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అన్యాయంగా జడ్జిమెంట్ చేసి అన్యాయం చేయొద్దు, ఇబ్బంది గురించి చేయొద్దు అనేది దేవుని ఉద్దేశం. అది ఒక వార్నింగ్ లాంటి మెసేజ్ అన్న. థ్యాంక్ యూ.
మీరు చదివిన వాక్య భాగాలు మీ సొంత మాటల్లో చెప్తారు, వివరణలోకి ఏమి వెళ్ళరు. వివరణ అవసరమైతే అప్పుడు చెప్పమన్నప్పుడు చెప్తారు. మూడు నాలుగు బుజ్జి
సార్. ప్రైజులాడు సార్. మరి మన తప్పుల్ని చూసుకోకుండా మనలో ఉన్న లోపాలని దాచుకొని ఎదుటి వ్యక్తి తప్పుల్ని ఎంచకూడదు, అతన్ని మనం విమర్శించకూడదని నాకు అర్థమైంది సార్. ప్రైజులాడు సార్.
ఐదు ఆరు వచనాలు శైలజ.
వేషధారులతో ప్రభువారు చెప్తున్నారు, మొదటిగా మీలో ఉన్న పాపాలను చూసుకోండి, తర్వాత మీ పక్కన ఉన్న వారిని వారి యొక్క పాపాలను మీరు తీసివేయడానికి కానీ చూపించడానికి కానీ మీకు చక్కగా కనపడతాయని ఐదవ వచనంలో చెప్తున్నట్టు నాకు అర్థమైంది. అదేవిధంగా పరిశుద్ధమైన వాక్యాన్ని, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు అంటే వాక్యాన్ని వినని వారికి ఎక్కువగా ఎక్కడ బోధించాలి, ఎక్కడ మరి మన యొక్క వివేకాన్ని చూపించాలి అని నాకు అర్థమైందండి. వచనం
7-8 వచనాలు సురేష్ బాసయ్య
అన్నా ప్రైజ్ అన్నా. ఇక్కడ అడుగుడు మీకు ఇవ్వను, వెతుకుడు మీకు దొరకను, తట్టుడు మీకు ఇవ్వను అన్న. అంటే మనం అడిగితే మనకి ఇస్తారు దేవుడు, అలాగే వెతికితే దొరుకుతుంది, అలాగే తట్టువానికి కూడా తీయబడుతుంది అని చెప్పినట్టుగా అర్థమైందన్న ప్రైజ్ అన్నా.
తర్వాత 9 వచనం శామ్యుయేలు.
సార్ వందనాలు. మీలో ఏ మనిషి అయినా వాళ్ళ కొడుకు రొట్టెని అడిగితే రాయి ఇవ్వడు, చేపను అడిగితే పావును ఇవ్వడు. అంటే మంచివి అడిగితే మంచివి వేస్తాడు, మంచివి వేస్తాడు, చెడు చెడ్డది ఏది కూడా ఇవ్వడు కదా అని అర్థమైంది సార్.
10-11 జయారి చెడ్
సార్. ఇక్కడ ప్రార్థనకు సంబంధించిన విషయంలో మాట్లాడుతూ మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలు ఏమైనా అడిగితే మంచివి ఇస్తారు కదా, మరి పరలోకమున్న తండ్రి మీరు అడిగినప్పుడు మంచి ఇవ్వాలని ఇస్తారు కదా అనే మాటని ప్రస్తావిస్తున్నారు సార్.
12 వచనం లావణ్య నది.
సార్ ప్రైజ్ లార్డ్ సార్. మనుషుల నుండి మనము ఏదైతే ఆశిస్తున్నామో దాన్ని మనం ముందుగా వారికి చేసేవారిగా ఉండాలని ప్రభువు చెప్తున్నారు. అంతేకాకుండా ధర్మశాస్త్రం కూడా ముఖ్య ఉపదేశం అందులో ఏముందంటే లవ్ యువర్ నైబర్స్, మన నైబర్స్ ని ప్రేమించేవారుగా అంటే వారికి సహాయం చేయవారుగా మనం కూడా ఉండాలని చెప్తున్నారు సార్. థ్యాంక్ యూ.
7 స్పష్టంగా వాక్యాన్ని చదివారు, అట్లాగే ధైర్యంగా మీ సొంత మాటల్లో వాక్యాన్ని చెప్పగలిగారు. ఇప్పుడు 7 వాళ్ళ వాక్యం వాళ్ళు ఎలా అర్థమైందో వాళ్ళ సొంత మాటలో చెప్పిన విషయాల్లో టీం సభ్యులేమైనా ఎవరి విషయంలోనైనా కరెక్షన్ చేసేది ఉంటే మీరు కరెక్షన్ చేయొచ్చు, అభ్యంతరాలు ఉంటే మీరు వ్యక్తపరచొచ్చు. అలానా వచ్చిన మీద ఇలా అన్నారు కానీ నేను ఇలా అనుకుంటున్నాను, కారణం ఇది అని మీరు మాట్లాడితే వాళ్ళు ఆలోచించగలుగుతారు. ఇక్కడ మీరేం మాట్లాడతలేదు కాబట్టి కరెక్షన్స్ కానీ అభ్యంతరాలు కానీ ఏమీ లేవు అని భావిస్తా ఉన్నాను. ఏమి లేవని భావిస్తా ఉన్నాను. ముందుకెళ్ళచ్చు బాయ్. ఇక్కడ నాకు శైలజ సురేష్ పోర్షన్లో తను 5-6 వచనాల్లో పాపం కోసం మాట్లాడుతూ వచ్చింది. మనలో ఉన్న పాపాలు ముందు చూసుకోవాలి, తర్వాత ఇతరుల పాపాలు చూడొచ్చాను. అక్కడ పాపాలు ఏమీ కనిపించట్లేదు నాకు. శైలజ మాట్లాడింది, శైలజ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొకరు ఎవరైనా రెస్పాండ్ అవుతే రెస్పాండ్ అవ్వచ్చు. నా తనకి ఒక్కటే, అక్కడ పాపాలు లేవు కదా, తన పాపాల కోసం మాట్లాడుతుంది ఏంటా అనిపించింది. అలాగే ఏమైనా కరెక్షన్స్ ఏమైనా ఉంటే మీరు మాట్లాడచ్చు.
సార్ ప్రైజ్ లార్డ్ సార్.
లావణ్య
సార్, అక్కడ యేసు ప్రభు కపట భక్తుల కోసం చెప్తున్నారు అక్కడ, అలాగే వారి యొక్క ఇతరుల యొక్క తీర్పు తీర్చడం కోసం, మారు మనసు లేని వారి కోసం, అలాగే సాక్ష్య జీవితం కలిగి ఉండాలని, వినయ మనస్సు లేని వారు వినయ మనసు కలిగి ఉండాలని ప్రభు.
లావణ్య మనం ఇప్పుడు ఏమి కామెంటరీలోకి వెళ్ళవద్దు, స్టడీలోకి వెళ్ళాం. జస్ట్ వాక్యాన్ని సొంత మాటల్లో చెప్పే కాడ ఉన్న వాక్యాన్ని వాళ్ళ మాటల్లో చెప్పాలి. అక్కడ ఉన్నాం మనం.
ఓకే సార్. అయితే 5 కపట భక్తుడు ముందుగా నీ కంటిలో నుంచి దూలం తీసివేసుకుని అప్పుడు నీ సహోదరు కంటి నలుసు తీసివేయడానికి తేటగా చూడగలుగుతావు. అంటే ముందుగా మన యొక్క హృదయాన్ని, మనలో ఉన్న ఏమంటారంటే మనలో ఉన్న మిస్టేక్స్, మనం చేసే మిస్టేక్స్ మనం చేయడం మర్చిపోయి ఎదుటివాడు అదే మిస్టేక్ చేస్తుంటే వాళ్ళని ఎత్తి చూపడం సార్. ఇప్పుడు అతను చేసే తప్పు నేను చేస్తున్నాను ఆల్రెడీ, అయినప్పటికీ నేను అతని తప్పును ఎత్తి చూపుతూ నేను ఇదిగో నువ్వు తప్పు చేసావని అందరి ముందు అతన్ని కఠినంగా మాట్లాడడం సార్.
రైట్ రైట్, థ్యాంక్ యూ. మనం ఇక ఈ 12 వచనాల మీద మీకు ఏమన్నా డౌట్లు ఉంటే మాట్లాడవచ్చు, మీకు అర్థం కాని విషయాలుంటే మీరు చెప్తే స్టడీ టీం మీకు అర్థాలు చెప్తారు, లేదా మీరే అర్థం చేసుకోవడానికి ఏమైనా అన్వేషణ చేసి పరిశోధన చేసి పెట్టుంటే డైరెక్ట్ గా టైం వేస్ట్ కాకుండా మీ పరిశోధన సారాంశాన్ని ఫలానా వచ్చిన యొక్క భావం ఇలాగా అని మీరు ప్రజెంట్ చేసేయచ్చు. సో ప్రశ్నలు అడగవచ్చు, సమాధానాలు చెప్పవచ్చు, లేదా స్టేట్మెంట్స్ మీరు ఇవ్వచ్చు. అట్లాగే పార్టిసిపెంట్స్ కూడా ఈ 12 వచనాల మీద మీరు ప్రశ్నలు అడగవచ్చు, మీరు సమాధానాలు చెప్పవచ్చు, మీరు స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. స్టడీ టీం రెస్పాండ్ అవ్వాలి. మొదటిగా 1-2 వచనాలు శ్రీనివాస్ ఏఐ గారి పోర్షన్. ఆ 1-2 వచనాల మీద ఏమైనా ప్రశ్నలు కానీ స్టేట్మెంట్స్ కానీ ఆన్సర్స్ కానీ ఉంటే మాట్లాడండి. వచనం వెంబడి వచనం వెళ్ళిపోతే బెటర్ గా ఉంటదేమో, ఒకసారి చూసినట్టు అయిపోద్ది.
వందనాలు సార్.
శామ్యూయేల్,
అంటే ప్రీవియస్ పోర్షన్స్ లో మనం తీర్పు తీర్చవచ్చు అన్న దీంట్లో మనం స్టడీ చేశాం, కానీ ఇక్కడేమో తీర్పు తీర్చకూడదు అంటున్నారు. అంటే ఎవరికి తీర్పు తీర్చవచ్చు, ఎవరికి తీర్పు తీర్చకూడదు అనేది నా డౌట్ సార్.
ప్రీవియస్ పోర్షన్ లో తీర్పు తీర్చవచ్చు అని మనం స్టడీ చేసామా, ఎన్నో వచ్చిన ఆధారం చేసుకుని?
మొత్తానికైతే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం నుంచి అప్పుడు షాలెం రాశారు తీసుకుని వచ్చిన సార్, అది మహాసభ ఆ సందర్భంలో సార్, 5వ అధ్యాయం.
ఐదవ అధ్యాయంలో తీర్పు తీర్చొచ్చు అని మనం డిస్కస్ చేసాము, కానీ ఏ వచ్చిన మీద డిస్కస్ చేసాము గుర్తులేదు తనకి. మిగతా ఎవరైనా రెస్పాండ్ అవ్వచ్చు, తీర్పు తీర్చొచ్చు అని మనం డిస్కస్ చేసామని అంటాడు తను.
అంటే
సార్ 5వ అధ్యాయం
అంటే మనం తీర్పు తీర్చొచ్చు, కానీ మనం చేసేది ఎట్లుండాలంటే ఇతరులకు కరెక్షన్ చేసే లాగా ఉండాలి, అంతేగాని చిన్న విషయాలకి ఓవర్ గా పనిష్మెంట్ చేసేదా లాగా ఉండదు, కనికరం కలిగి ఉండాలి, అట్లా కపటంగా ఉండదు, వాళ్ళ విషయంలో ఇంపార్షియల్ గా ఉండదు, న్యాయంగా ఉండాలనే దాని గురించే దేవుని ఉద్దేశం ఈ ఇందులో అని నా ఒపీనియన్.
ఎస్ శ్రీను, చాలా చక్కగా చెప్పావు. మనం లాస్ట్ స్టడీ చేసిన విషయాల్లో తీర్పు తీర్చొచ్చు అని అన్నావట, ఏ వచనం మీద అన్నా చెప్పండి అంటే శామ్యూయేలు చెప్పలేకపోతున్నాడు. మిగతా ఎవరైనా గతంలో ఫలానా వచనం మీద తీర్పు తీర్చొచ్చు అని మనం అనుకున్నామంటే చెప్పండి. అది ఓకే, గతంలో మీరు ఏమన్నా వాక్యం చెప్పలేకపోతే దాన్ని మీరు మర్చిపోండి, మర్చిపోయి ఇప్పుడు దీని మీద మాట్లాడండి. ఈ పోర్షన్ లో శ్రీనివాస్ గారు ఆల్రెడీ 1-2 వచ్చినారు, ఆయన పోర్షన్ మీద ఆయన చాలా కమాండ్ కలిగి మాట్లాడుతున్నాడు. తీర్పు తీర్చకుడి అంటే నిందలయ్యద్దు అని అంటాడు. ఒకసారి శ్రీను రిపీట్ చేస్తావా 1-2 వచనాల మీద? ఇక్కడ
మనం ఎవరికన్నా మిస్టేక్స్ అనేవి చేస్తారు అన్న, మిస్టేక్స్ అనేవి చెప్పండి.
ఇక్కడ మీరు చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు అందరూ గుర్తుంచుకునేలాగా మీరేం చేయాలంటే ఒక సెంటెన్స్ లో మాట్లాడాలి, మెయిన్ పాయింట్ మాట్లాడాలి, మాకు అర్థం కాకపోతే ఎక్స్ప్లెనేషన్ అడుగుతాం, అప్పుడు మీరు క్లుప్తంగా వివరించాల్సి వస్తుంది. మీరు ఎక్స్ప్లెనేషన్ అంతా చెప్పి చివరిలో స్టేట్మెంట్స్ ఇవ్వటం వల్ల టైం ఎక్కువ అవుతుంది, కాబట్టి మీరు చెప్పాలనుకుంది ఏదైనా ఉంటే స్ట్రైట్ అవే సింగిల్ వర్డ్ ఆన్సర్స్, సింగిల్ లైన్ సెంటెన్స్ రూపంలో మీరు చెప్పాలి. శ్రీను మాట్లాడు
అన్న. ఇతరుల క్రియలను మనము ఎగ్జామిన్ చేసినప్పుడు అంటే గమనించినప్పుడు మనము వాళ్ళకి తీర్పు తీర్చొద్దు, అంటే అన్యాయంగా చేయొద్దు అనేది ఒక ఫస్ట్ థింగ్. అదే ఇదేంటంటే మనం చేసేది ఇంపార్షియల్ గా ఉండాలి. ఎవరికన్నా మనం చేసే తప్పులు అందరు చేస్తారు, మన విషయంలో జనరల్ గా తప్పులు జరిగినప్పుడు వాళ్ళని కరెక్షన్ చేసే విధంగా ఉండాలి, అంతేగాని పనిష్మెంట్ చేసే విధంగా కాదు. దేవుడు మనకు బైబిల్ ఏం చెప్తున్నాడంటే పనిష్మెంట్ అన్యాయంగా చేయొద్దని చెప్తున్నారు. అట్లా అంటే మనము ఏదైనా మనిషిని విమర్శించినప్పుడు కరెక్షన్ చేసే విధంగా ఉండాలి, కానీ పనిష్మెంట్ చేసే విధంగా ఉండొద్దు అనేది దీని మీనింగ్. అట్లా కపటంగా ఇంపార్షియల్ గా చేయకుండా అన్యాయంగా చేయొద్దని.
తీర్పు తీర్చొచ్చా తీర్చకూడదా, స్ట్రైట్ అవే అవునా కాదా చెప్పు, తర్వాత మిగతా చెప్పుగా.
తీర్పు తీర్చొచ్చా అన్న తీర్చు. ఇప్పుడు మనం దాని మీనింగ్ ఏంటంటే కరెక్షన్ చేయడం అనేది మనది
వివరంలోకి.
జడ్జిమెంట్ ఎందుకు ఇస్తారు? కరెక్షన్ చేయడం కోసమే కదా.
ఎస్ సార్ నో, తీర్పు తీర్చొచ్చా తీర్చకూడదా?
తీర్చవచ్చు
తీర్చవచ్చు. తీర్చకుడి అని రాయబడితే ఆయన తీర్పు తీర్చొచ్చు అని మాట్లాడుతున్నాడు. దానికి ఆయన ఏమంటారంటే కరెక్షన్ చేయొచ్చు అంటాడు. కరెక్షన్ తీర్పు తీర్చడం ఎట్లా అవుతుంది అన్నది కూడా శ్రీనివాస్ అయ్య గారు మాట్లాడాలి. కరెక్షన్ చేయడం తీర్పు తీర్చడంగా తీసుకోవచ్చా, అది మిగతా వాళ్ళు కూడా మాట్లాడవచ్చు. తీర్పు తీర్చడం అంటే జడ్జిమెంట్ కదా, జడ్జిమెంట్ మనం ఇవ్వచ్చా, దాన్ని కరెక్షన్ అని చెప్పేసి ఆయన అంటున్నాడు. మిగతా వాళ్ళు మాట్లాడండి.
సార్ ఇక్కడ ఫస్ట్ వచనంలోనే మీరు తీర్పు తీర్చకూడి అని ఉంది. తీర్పు అంటే జడ్జిమెంట్ ఇవ్వటమే, వాళ్ళు చేసిన పనిని బట్టి మీరు ఇలా చేయకూడదు ఇది తప్పు అని చెప్పటమే సార్. అయితే ఇక్కడ కరెక్షన్ అనేది సరి చేయటం వేరే విషయం సార్. సరిచేయటం అంటే అయ్యా నీ తప్పు ఇది ఉంది నువ్వు ఇలా సరి చేసుకో అని చెప్తే తను చేసుకుంటాడా లేదా అనేది సెకండరీ, అది సలహా ఇవ్వటం అవుతుంది సార్.
ఇప్పుడు నువ్వేమంటావు, తీర్పు తీర్చకూడదు అంటావా తీర్చొచ్చు అంటావా?
తీర్చకూడదని వాక్యం చెప్తుంది సార్, నేను దాని
మీదనే వాక్యంలో తీర్పు తీర్చకూడదు అని ఉంది కాబట్టి తీర్చకూడదు, కరెక్షన్ లేదు కాబట్టి కరెక్షన్ గా తీసుకోవద్దు అని అంటారు జయర్ రిచర్డ్ సార్. నేను పారలల్ బైబుల్ ఓపెన్ చేశాను, డు నాట్ జడ్జ్ అండ్ క్రిటిసైజ్ అండ్ కండెమ్ అదర్స్ సో దట్ యు మే నాట్ బి జడ్జ్డ్ క్రిటిసైజ్డ్ కండెమ్డ్. ఆంప్లిఫైడ్ బైబుల్ కాడ ఎక్కువ పదాలు వాడతాడు కాబట్టి మూడు పదాలు జడ్జ్మెంట్ క్రిటిసిజం కండెమ్ ఇక్కడ వాడారు. మిగతా బైబిల్ ఏం వాడారు? ESV translation. Judge not. You be not judged. Judge not. కాబట్టి ఇక్కడ కరెక్షన్ కొరకు సజెషన్ కొరకు కాదు కాబట్టి మనం తీర్చకూడదు అని జయా రిచర్డ్స్ అంటది, తీర్చొచ్చు అని శ్రీనివాస్ ఏగర్ అంటారు. మిగతా వాళ్ళు మాట్లాడండి.
అంటే తీర్పు తీర్చకుడి అని స్ట్రైట్ అవే చెప్పారు. అట్ ద సేమ్ టైం దాన్ని ఎక్స్ప్లెయిన్ గా 5వ వచనం వరకు కూడా చెప్పుకుంటూ వెళ్ళి మన కంటిలో దూరం ఉన్న ఎదుటివారి కంటిలో నర్సును మీరు చూసి ఎలా చేస్తారు, ముందు మీది తీసివేసుకోండి తర్వాత ఎదుటివారికి మీకు తేటగా కనపడుతుంది. అంటే మీరు కరెక్ట్ చేసుకోండి ఎదుటి వాళ్ళప్పుడు కరెక్ట్ చేద్దరు కానీ తప్ప, అంటే శాస్త్రుల పరిశీలన గురించి వాళ్ళ నీతి గురించి చెప్తూ ఇక్కడ చెప్పినట్టుగా అర్థమవుతుంది. తీర్పు తీర్చుకోండి అని రాసి ఉన్న డైరెక్ట్ వర్డింగ్ కరెక్టే, బట్ దాని ఎక్స్ప్లెయిన్ 5th సెంటెన్స్ వరకు కూడా చదువుకుంటే తీర్చాలి గాని అది కరెక్షనల్ వేలో తీర్చుకుంటారు అనేది నేను అనుకుంటున్నా. ప్రైజర్ అన్న.
యా సురేష్ అన్న ఎంత చక్కగా మాట్లాడాడంటే, మొదట వచ్చిన వాళ్ళు తీర్పు తీర్చకుడి అన్న పదం ఉన్నప్పటికీ కింద వచ్చిన దానిలో ముందు నువ్వు సరి చేసుకుని తర్వాత నీ పక్కోని సరి చేయడానికి బాగుంటుంది. వేషధారి ముందు నువ్వు సరి చేసుకుని తర్వాత పక్కోడు నడుచుని తీయొచ్చు అన్నాడు కాబట్టి ఇది కరెక్షన్ కొరకు చెప్తున్నట్టుగా కింద వాక్యాలు అర్థమవుతున్నాయి అని సురేష్ బోస్ ఏగర్ అన్నారు. జయ రీచార్జ్ ఇప్పుడేమంటావు అమ్మా?
సార్ ఇక్కడ సార్ చదివిన మాటల్లో మీ కంటిలో దూలం ఉన్నప్పుడు ఎదుటి వారిని మీరు అనకూడదు అంటారు, అంటే మనలో తప్పులు ఉన్నప్పుడు ఎదుటి వారిని అనటానికి వీలు లేదు. అలానే మనం కరెక్ట్ గా ఉన్నా కూడా జడ్జిమెంట్ అనేది దేవుని ఆధీనంలో ఉంది కాబట్టి మనం ఏదైనా చెప్పగలం కానీ జడ్జిమెంట్ అయితే ఇవ్వలేం సార్.
మిగతాలు మాట్లాడండి. రెండు భావనలు, తీర్చకూడదు అని ఒకరు అంటారు, తీర్చొచ్చు అని ఒకరు అంటారు. తీర్చడం అంటే ఇది పెదరాయుడి తీర్పులు కాదు, మనం సరిచేయటం, వాళ్ళకి సలహాలు ఇవ్వడం, సరిదిద్దడం. దానికి ముందు మనం ఆ పొరపాట్లు లేకుండా చూసుకుంటూనే చేయాలి అని అంటున్నారు. మిగతా మాట్లాడచ్చు స్టడీ టీం. లావణ్య
సార్, తీర్పు తీర్చడం అంటే ఇక్కడ మనకి ఇతరుల పాపాలు, వాళ్ళు చేసిన పాపాలను కఠినంగా ఎదుటి వారి ముందు వారిని అవమానించడం అంటే ప్రేమ లేకుండా మాట్లాడడం సార్, వాళ్ళని నిందిస్తూ వాళ్ళని బాధ పెట్టడము వారు చేసిన తప్పును బట్టి. కాబట్టి మనం చేసే అంటే ఈ తీర్పు తీర్చడం అనేది ఏ విధంగా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. అంతేకాకుండా ఇతను వ్యక్తిగతంగా మార్పు చెందిన వాడిగా ఇతను ఉండాలి. అలాగే పౌలు భక్తుడు కూడా ఎవరైనా మీ సహోదరుడు మీ మధ్యన తప్పు చేస్తే వారిని మీరు వ్యక్తిగతంగా కలిసి వారిని సరిదిద్దమంటున్నారు.
అంతేగాని
మహేష్ అన్న రెండో వచనంలో కూడా ఏముందంటే మీరు కొలచు కొలత చొప్పుననే మీకు కొలవబడును అని ఉంది.
వెళ్దాం ఒకసారి లావణ్య, ఇప్పుడు నువ్వు చెప్తుంది సొంత మాటలు చెప్తున్నావా, కామెంట్ చదువుతా ఉన్నావు? తప్పులేదు, చదువుతున్నప్పుడు నేను ఫలానా కామెంట్ చదువుతున్నానండి, ఆ కామెంటేటర్ ఇట్లా అన్నాడండి అని మాట్లాడారు అనుకో, బాగుంటుంది. అది నువ్వు చెప్పేదంతా ఎక్కడుందా, మేము వెతుక్కోవాలి.
అదే సార్, నేను బైబిల్ స్టడీ ఒక యాప్ లో చూసాను సార్. ఆ తీర్పు తీర్చడం అంటే ఇతరుల పాపాలు ఎత్తి చూపడం కాదు, వారితో కఠినంగా ప్రేమ లేకుండా మాట్లాడడం అని ఉంది సార్. దాన్ని బట్టి నాకు ఈ విధంగా అర్థమైంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ క్షమాపణ పొందిన దాసుడు, అలాగే క్షమించకుండా అదే క్షమాపణ పొందిన దాసుడు ఏం చేస్తాడంటే తన క్షమాపణ మర్చిపోయి తన
లావణ్య, నీకు నిన్ను గైడ్లైన్స్ ముందు నుంచి ముందుగా ఉన్నాను, అడిగిన దానికి చెప్పండి, అవసరమైతే ఎక్స్ప్లెనేషన్ అడిగితే అప్పుడు వెళ్ళండి, అట్లా కాకపోతే టైం సరిపోదు. మీ డిస్కషన్ అంతా ఇంతకి 500 మంది వచ్చి కూర్చొని అప్పుడు ఏం అర్థం కాదు. ప్రశ్న ఎస్ ఆర్ నో, తీర్చొచ్చు తీర్చకూడదు, ఏమైనా చెబితే వన్ వర్డ్ లో వివరాలు అడిగితే చెప్పాలి. మీరు మొత్తం చదివినంత ప్రజెంట్ చేస్తానంటే అవదు. ఇక్కడ శ్రీను రెండో వచ్చిన మీద రైట్ అయిపోయింది, తీర్చొచ్చు అని అంటది, మళ్ళా వస్తాను దగ్గరికి. శ్రీను రెండో వచ్చిన మీద మాట్లాడుతూ మాట్లాడు. శ్రీనివాస్ ఏ గారు
అన్న, ఫస్ట్ వచనానికి సంబంధించి రెండవ వచనం కంటిన్యూయేషన్ అన్నట్టు అది. అందులో సెకండ్ వచనంలో ఏమన్నాడంటే తీర్పు తీర్చితే న్యాయంగా తీర్చాలని అంటున్నాడు. అంటే మీరు కొలుసు కొలత చొప్పుననే మీకు కొలవబడునని ఉంది. అంటే మనము అన్యాయంగా ఉండదు. ఇప్పుడు యాజ్ ఎ ఫాదర్ గా మన పిల్లలు తప్పు చేస్తుంటారు, మన ఫ్యామిలీలో మన బ్రదర్స్ గానీ వాళ్ళు తప్పు చిన్న తప్పులు చేసినప్పుడు గానీ వేరే వాళ్ళని అనకుండా మనం వేరే మన వాళ్ళని కరెక్షన్ చేసుకోవాలని. ఒకవేళ మనము తీర్చితే మనం కొలిచిన కొలత చొప్పుననే మనకు కూడా కొలవబడుతుంది. అంటే న్యాయంగానే ఉండాలి మనం చెప్పేది అనేది కూడా. తీర్చవచ్చు అనేది సెకండ్ వచనంలోనే చెప్తున్నాడు. తీర్చిన వేళ ఒకవేళ తీరుస్తే మనం న్యాయంగా ఉండాలనేది దాని మీనింగ్ అని సెకండ్ లోనే కంటిన్యూషన్ ఉంది కదన్న. దాన్ని బట్టి ఫస్ట్ ఇది కూడా తీర్చొచ్చు న్యాయ అనేది మీనింగ్.
ఒకటి రెండు వచనాల్లో మీరు తీర్పు తీర్చకూడదు అని కాదు, మీకు తీర్పు తీర్చబడుతుంది, మీరు కొలిచే కొరత ప్రకారంగా మీకు కొలవబడుతుంది. కాబట్టి మీరు తీర్పు తీర్చేటప్పుడు మీకు తీర్పు ఎలాగ జరుగుతుందని చెప్పి న్యాయంగా తీర్పు తీర్చండి అని ఒకటి రెండు వచనాల్లో ఉన్నాయి అని. తీర్పు తీర్చొద్దని కాదు, తీర్చొచ్చు అంటూనే జాగ్రత్తలు తీసుకోండి, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి అంటున్నాడని శ్రీనివాస్ ఏ గారు మాట్లాడుతున్నారు. చాలా రీజనబుల్ గా ఉంది. అయినా సరే జయ రిచర్డ్స్ లేదు సార్ తీర్చకూడదు సార్ అని అంటే మాత్రం సురేష్ బాబు సీఏ గారు ఒప్పుకోరు, శ్రీనివాస్ సీఏ గారు ఒప్పుకోరు, కొంచెం నువ్వు ఆలోచించాలమ్మా. ఇక్కడ ఇక్కడ సజీవ్ వాహిని కామెంటరీలో ఏమంటున్నారంటే తీర్పు తీర్చకుడి అన్న మాట ఉంది కదా, అంటే ఇక్కడ ఇలా అన్నాడు ఒక్క మాట, ఇక్కడ తీర్పు తీర్చొచ్చు అనే కమెంటేటర్స్ మాట్లాడుతున్నారు, మాట్లాడుతూ ఇలా అన్నారు, తీర్పు ఇక్కడ తీర్పు తీర్చడం అంటే కఠినంగా నిర్దయగా ప్రేమ లేకుండా విమర్శించటం, నేరం మోపే రీతిలో మాట్లాడటం, అంతేగాని తప్పులు క్రమశిక్షణ నెలకొనుకోకూడదని కాదు. కాబట్టి మనం సరిచేయాలి, క్రమపరచాలి, గుణపరచాలి, తప్పులు తప్పులుగా చూపించాలి, కానీ మనం నిందల మోపటం విమర్శించటం కాదు అని ఈ వాక్యం మీద సజీవ వాహిని కామెంటేటర్స్ ఏమన్నారంటే ఇక్కడ తీర్పు తీర్చడం అన్న మాట దగ్గర క్రమశిక్షణ చేయడం వద్దు అని కాదు, అది చేయమనే, కానీ వాళ్ళ మీద కఠినంగా నిర్దయగా విమర్శించటం వద్దు అని, ఒకవేళ మీరు అలాగంటే మీకు అలాగే జరుగుతుంది అని మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఆంప్రిఫా బైబుల్లో వాడిన మూడు పదాలు చాలా బాగున్నాయి. ఆంప్రిఫా బైబుల్లో ఏమని వాడారంటే జడ్జిమెంట్ కోసం మాత్రమే కాకుండా, జడ్జిమెంట్ కోసం మాత్రమే కాకుండా క్రిటిసైజ్ చేయడం కోసం వాడారు అక్కడ, తర్వాత కండెమ్ చేయడం కోసం కూడా వాడారు. సో బాగుంది, తీర్పు తీర్చకూడదు అన్న మాట దగ్గర మీకు తీర్పు ఉందని ఎరిగి తీర్చండి, మిమ్మల్ని దేవుడు అలాగే తీర్పు తీరుస్తాడని తెలుసుకుని జాగ్రత్తగా తీర్పు తీర్చండి అని శ్రీనివాస్ అయ్య గారు అన్న వ్యాఖ్యానంతో నేను ఏకీభవిస్తా ఉన్నాను. జయ రిచర్డ్స్ తీర్పు తీర్చొద్దు అని మాట్లాడుతున్న మాటల్లో మిగతా చోట్ల తీర్పు తీర్చొద్దు అన్న మాటలు ఉంటే ఉండొచ్చు కాక, ఈ కాంటెక్స్ట్ లో కింద వచ్చినాన్ని బట్టి తప్పు దిద్దొద్దు సరిదిద్దొద్దు అని మాత్రం కాదు దిద్దమని, కానీ దేవుడు చూస్తున్నాడు, రెండు నిన్ను నువ్వు చూసుకోవాలి, వేషధారిగా ఉండి చేయకూడదు అన్న జాగ్రత్తలు తీసుకుంటూనే మనం మిగతా వాళ్ళని గుణపరచొచ్చు క్రమపరచొచ్చు అని తీసుకుంటే బాగుంటుంది. రైట్, ఇంకేమైనా మాట్లాడతారా మిగతా వాక్యాల్లో నుంచి? ఇక్కడ ఈ పార్టిసిపెంట్స్ రెస్పాండ్ అవుతున్నారు, ఎట్లా రెస్పాండ్ అవుతున్నారంటే భిన్నంగా ఇట్లాగే రెస్పాండ్ అవుతున్నారు. అందరికీ మనం న్యాయం చేయలేం కానీ వాళ్ళ నాయుడు ఎలాగుందో అర్థం చేసుకోవడం కొరకు నేను జస్ట్ ఒకసారి ఏమంటున్నారో మాట్లాడతాను. తీర్పు తీర్చకూడదు అన్న మాట దగ్గర తీర్చకూడదు నో అని తేజశ్రీ అంటుంది. అట్లాగే స్వాతి గంగాధర్ గారు మత్తయి సువార్త 5:22 కోట్ చేసి ఏమాత్రం నువ్వు మిగతా వారికి ఏమైనా మాట్లాడితే నరకానికి పోతావు, వ్యర్థుడా ద్రోహి అంటే నరకానికి పోతావు అన్న మాట కోట్ చేశారు. చాలా చక్కటి విషయాన్ని సహోదరుడు ప్రశాంత్ గుంటూరు హెడ్ కానిస్టేబుల్ తను కోట్ చేశాడు. మొదటి కొరింది 5:5 సందర్భాన్ని కోట్ చేస్తూ సజీవ వాహిని కామెంటేటర్లు కూడా అదే వాక్యాన్ని కోట్ చేశారు. అక్కడ ఒకడు తప్పు చేశాడు సంఘంలో, తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు. అక్కడ పౌలు అంటాడు, ఏమి మీకు ఇలాంటి విషయాల్లో సరి చేయడం చేత కదా, అలాంటి వాడిని బయటికి గెంటేయడం మీ చేత కదా, వెలువేరా, నేను ఇప్పటికే తీర్పు తీర్చాను అని ఆ వాక్యాన్ని కోట్ చేశాడు. దీన్ని మనం గమనించాలి. మొదటి కొరింది 5:3 నేను దేహ విషయమే దూరంగా ఉన్నాను, ఆత్మ విషయమే సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యం ఇలాగ చేసిన వాడు చిటి వరకు తీర్పు తీర్చి ఉంటేని. పౌలు అలాంటోడు సంఘంలో ఉండడానికి వీలు లేదు, వెళ్ళేయండి, సాతాను తప్పగించండి అని మాట్లాడుతున్నాడు. అక్కడే ఇంకొక వాక్యాన్ని పౌలు కోట్ చేస్తున్నట్టుగా మీరు కోట్ చేశారు. ఏంటా వాక్యం అంటే, 12 13 ప్రశాంతే కోట్ చేస్తున్నాడు. వెలుపటి వారికి తీర్పు తీర్చిన నాకేలా, వెలుపటి వారికి దేవుడే తీర్పు తీర్చును, గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుణ్ణి మీలో నుంచి వెలివేసిన వారు కాదు. కాబట్టి సంఘం దిద్దుబాటు చేయాలి, సంఘం తప్పును తప్పు అని చెప్పాలి, సంఘం వాక్య విరుద్ధమైన విషయాల్లో ఆ స్పృహ కలిగి ఉండాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అంతే తప్ప నాకెందుకు వచ్చిందండి దేవుడు చూసుకుంటాడు, నాకెందుకు వచ్చిందండి దేవుడు చూసుకుంటాడు, అది సరైన వైఖరి కాదు. ఎక్కడ నాలో తప్పు పెట్టుకుని నేను ఎక్కడ పక్కోడికి బుద్ధులు చెబుతాను, వేషధారణ అయిపోతాను అని మనం చెక్ చేసుకోవడానికి ఈ వాక్యం ఉంది. కానీ మీరేం పట్టించుకోద్దండి, ఏదైనా దేవుడే చూసుకుంటాడండి, మీరు కళ్ళు మూసుకోండి, అది సరైన విధానం కాదు. అది మొదటి పొరింది నుంచి ప్రశాంతకు వచ్చేసి మాట్లాడుతున్నాడు. చాలా బాగుంది, చాలా బాగుంది. నాగరాజు అంటాడు, ఏఆర్ఎస్ఐ గారు మధుర పొరింది 6:3 నుంచి, మనం దేవదూతలకు తీర్పు తీరుస్తున్నాము. చాలా చక్కటి వాక్యం. 6:3 నుంచి మాట్లాడుతున్నాడు, మనం దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరగరా. ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా, మీకు తెలియాలి, తప్పు ఒప్పులు తెలియాలి, చెప్పగలగాలి, దేవదూతలకే తీర్పు తీర్చువాలని ఆ సంఘాన్ని పౌలు ఎంకరేజ్ చేస్తున్న విషయాన్ని నాగరాజు గారు కోట్ చేస్తున్నారు. బాగుంది, చాలా బాగుంది. ఆ విషయాలు మిగతాలు మాట్లాడుతున్నారు. వరప్రసాద్ గారు సామెతల గ్రంథం 31:9 నుంచి మాట్లాడుతూ, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకు శ్రమపడు వారికి దళితులకు న్యాయం జరిగింపు అని పాత నిబంధనలో కూడా ఉన్న మాటలు కోట్ చేస్తున్నారు. బాగుంది, ఇది భలే ఉంది. నాగరాజు అంటాడు మళ్ళీ తీర్పు తీర్చకూడదు బైబిల్ రూల్. మరి ఇందాక లావాక్యం ఎందుకు వాడావు, మొదటి కొరింది 6:3 కోట్ చేశాడు ఆయన, మళ్ళీ తీర్పు తీర్చకూడదు బైబిల్ రూల్ అంటాడు. ఈ ఈ మీమాంస పోవడం కొరకే ఈ డిస్కషన్ లో నేను మాట్లాడుతున్నాను. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, దీపు మెడికల్ నుంచి మాట్లాడుతున్నారు, లేవి 19:15. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగు వానికి తీర్పు తీర్చాలి. అద్భుతం, అన్ని చోట్ల అలా కనబడతారు, అన్ని చోట్ల అలా కనబడతారు. బాగుంది, మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు, చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు, బాగున్నాయి. ఇక ముందుకెళ్దాం, ముందుకెళ్దాం. యోహాను 7:24 నుంచి అరుణా డానియల్ గారు పెట్టారు, వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడే నేను. కాదు, మీరు ఇంకెక్కడ బైబిల్లో తీర్పు అని సచ్య బైబిల్లో కూడా చాలా వస్తాయి, అవన్నీ ఇక్కడ మీరు పెడితే అయ్యేది కాదు. కానీ నేనేమంటున్నానంటే, మనం దేవుడి స్థానంలో ఉండి తీర్పు తీర్చకూడదు, నరకానికి మనం పంపకూడదు, పరలోకానికి కూడా మనం పంపకూడదు. మనం అట్లాగే శాపనార్థాలు పెట్టడం, క్రిటిసైజ్ చేయడం, మనిషిని బాధ పెట్టడం, ఇందాక చక్కగా 5:22 స్పోర్ట్ చేసుకోవడం మీరు మాట్లాడారు, అలా చేయకూడదు. కానీ కరెక్షన్ చేయాలి, దిద్దుబాటు చేయాలి, గుణపరచాలి. కొరింది సంఘంతో మాట్లాడుతున్నట్టుగా సంఘం అవసరమైతే చెప్పి చూసి, అలా లేకపోతే బహిష్కరించాలి, ఎక్స్కమ్యూనికేట్ చేయాలి. అవి పౌలు సంఘానికి నేర్పిస్తున్న విషయాలని మాట్లాడుతున్నారు. కాబట్టి మనం తీర్పు తీర్చకూడదు అన్న మాట ఇక్కడ ఆ పదం ఉన్నా, మీకు తీర్పు ఉంది అని ఎరిగి తీర్పు తీర్చొద్దు, మీకు తీర్పు ఉందని ఎరిగి న్యాయమైన తీర్పు తీర్చండి, మీరు కొలిసే కొలత చొప్పునే మీకు కొలవ పడుతుందని ఎరిగి మీరు కొలవండి అని మాట్లాడుతున్నాడు. రైట్, ముందుకెళ్దాం, ఇంకేమైనా డిస్కస్ చేస్తారా? 1-2 వచనాల మీద మనం మాట్లాడుకున్నాం, 3-4 వచనాలు మీద మాటాడండి, తర్వాత 2 వచనాలు. బుజ్జి పోర్షన్ ఇది, బుజ్జి మాట్లాడచ్చు, మిగతాలు మాట్లాడచ్చు. మీరు ఏం మాట్లాడినా స్ట్రైట్ ఇవే ఆన్సర్స్ గా ఉండాలి, సింగిల్ వర్డ్ గా ఉండాలి. వివరణ అవసరమైతే అడుగుతాం, వివరణలో ఒక బ్యాల్ వద్దు.
మరి 3వ వచనంలో నీ కంటిలో ఉన్న దూలము నువ్వు చూసుకోక, అంటే నాలో ఉన్న ఆ తప్పుని నేను చూసుకోకుండా మరి ఎదుటి వారి తప్పుని ఎంచడం ఎంతవరకు కరెక్ట్ అని మరి ఎంత చక్కగా యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్నారు సార్. మరి ఆ విధంగా మరి ఆ తప్పులు మనం ఎంచకుండా ఎదుటి వారిని మనం ఎప్పుడు కూడా ఏలెత్తి చూపించకుండా నీ ప్రవర్తన నా ప్రవర్తన మార్చుకునే విధంగా ఉండాలని ఎంత చక్కగా తెలియపరుస్తున్నారు సార్. ప్రైజ్లాడు సార్.
భుజి, నా ప్రశ్న ఏంటంటే ఎదుటి వారిలో లోపాలు మనం చూడొచ్చా చూడకూడదా?
ఎదుటివారి లోపాలు మా ఆత్మీయంగా ఆ ఆత్మీయ సహోదరులు మనం ఒకరికొకరు కలిసి ఉన్నప్పుడు మా సహోదరులతో ఉంటా ఉంటాం కదా సార్, అప్పుడు ఏమన్నా చూడొచ్చు. కానీ అంతేగాని నేనేదో ఆ అతన్ని తప్పు పట్టినట్టుగా అతని లోపాలు చూసినట్టుగా చూడకూడదు సార్. ప్రైజ్ లాడ్ సార్.
ఓకే, చూడొచ్చు ఎదుటి వారిలో ఉన్న తప్పులు లోపాలు చూడొచ్చు అని బుజ్జి అంటాడు. మిగతా వాళ్ళు కూడా మాట్లాడండి. 3-4 వచనాల మీద, 3-4-5 3 వచనాలు ఒకటే భావాన్ని ఇస్తున్నాయి. 3 వచనాల మీద ఏమైనా మాట్లాడితే మనం ముందుకెళ్ళిపోవచ్చు. మూడు నాలుగు ఐదు వచనాల మీద మాట్లాడతారా?
నా ఫైజ్ అన్నా.
సురేష్ అన్నా.
నన్న ఫైజ్ ఫైజ్ అన్నా. ఒకటి రెండు అంతా అయిపోయింది. లేదా దానికి అంటే చిన్న ఒక ఇది కూడా వచ్చిన ప్యాసేజ్ కూడా యాడ్ చేద్దాం. మత్తయి సువార్త 26:6-13 ఒక స్త్రీ అత్తరు జటామాంసి విలువ గల తీసుకొచ్చి యేసుప్రభు వారి పాదాలు కడిగినప్పుడు శిశువు ఆఫ్ చేస్తారన్నప్పుడు అది ఆపకుడి అంటే ఆ జడ్జిమెంట్ ఈ లోకానుసారంగా వీళ్ళు అక్కడ ఆపుతారు కానీ ఇక్కడ ఆపకూడదు, ఇది నా భూస్థాపన నిమిత్తం జరుగుతుంది, మీరు ఇది ఆపొద్దు అని అక్కడ ఆయన అంటే జడ్జిమెంట్ వేరేసిన తీర్పు చీటి దగ్గర ఆయనకి అనుగుణం అంటే దేవుని చిత్తాలకు అనుగుణంగా జరగదనుకుంటూ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా కోట్ చేద్దాం. ప్రైజ్ అన్నా.
థ్యాంక్స్ అన్న. అది అయిపోయింది. మీరు 3-4-5 వచనాల మీద మాట్లాడండి. 3-4 వచనాల మీద ఏమైనా మాట్లాడదంటే మాట్లాడండి. దీన్ని శ్రీను ఫస్ట్ పెట్టాలని అంటాడు. ఎదుటి వారిలో లోపాలు చూడకూడదు, పక్కూడదు, నీకేం పని, నీ పని ఇది నువ్వు చూసుకో అని అంటాడు ఈయన. బుజ్జి అంటాడు లేదు లేదు చూడాలి అని అంటాడు. అందుకే పక్కోడు మ్యాట్రస్ లో మనం తలతో వచ్చొచ్చా దోర్చకూడదా? 3-4-5 వచ్చిందని ఎట్లా అర్థం చేసుకోవాలి?
వదనాలు సార్.
సామ్యాలు.
డ్యూయల్ రెస్పాన్సిబిలిటీ సార్, అంటే మనలో ఉన్నదాన్ని సరి చేసుకోవాలి, అట్లాగే పక్కన వాళ్ళ దాంట్లో కూడా సరి చేయాల్సిన బాధ్యత మన మీద ఉందనేసి అర్థమైంది సార్.
బాగుందిగా, మనల్ని మనం దిద్దుకుంటూ పక్కన దిద్దాలి అని అంటాడు శామ్యుయేల్. ఇదేది బాగుంది. మిగతా మాట్లాడు
అన్నా. ప్రైజ్ అంతేనా? నేను కూడా బ్రదర్తో ఏకీవేస్తున్నా. ప్రైజ్.
సురేష్ అన్న శామ్యుయేల్ ఏమంటున్నారంటే మనల్ని మనం దిద్దొద్దు, మిగతా వాళ్ళ విషయాలు మాట్లాడొద్దు అని కాదు, అలాగే అని చెప్పి మనము ఆ తప్పు చేస్తే ఎట్లా అంటాము? అందుకోసం ఇక్కడ రాయబడ్డ మాట 4వ వచనంలో నీ కంటిలో దూలం ఉంది, నీ సహోదరుని కంటిలో నలుసును తీసేయమని చెప్తున్నా. 5లో అంటాడు మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసుకోను, అప్పుడు సహోదరు కంటిలో తీసేయడానికి సాధ్యమవుతుంది, తేటగా కనబడుతుంది. సో 3-4-5 వచనాల్లో మీరు పక్కోళ్ళని దిద్దొద్దండి, పక్కోళ్ళ కోసం మాట్లాడొద్దండి, పక్క వాళ్ళు మీతో మీకు పని లేదండి అని కాదు, దిద్దుతున్న నువ్వు వేషధారిగా ఉండొద్దు అని అన్నట్టుగా అనిపిస్తుంది. దీని మీద మీరు మాట్లాడచ్చు. అదే సురేష్ అన్న శామ్యుయేలు మాట్లాడుతున్నారు, బుజ్జి కూడా అదే అన్నాడు. ఓకే
సార్, తీసివేయుటకు తేటగా కనబడడం, తీసివేయుట కంటే ఇక్కడ చేయాలనేది.
ఇక్కడ 5వ వచనంలో తీసివేయుటకు తేటగా కనబడును, కాబట్టి నువ్వు తీసేయాల్సిన బాధ్యత నీకుంది, అయితే నువ్వు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అని కోట్ చేస్తున్నాడు శామ్యుయేల్. ఇక్కడ దీపు మెడికల్ సహవాసం ఏలూరు. ఏలూరులో మెడికల్ సహవాసం మీరు ఎప్పుడు కడతారు? కానీ మనుషులు మాత్రం రెడీగా ఉన్నారు, లేట్ చేస్తున్నారు, త్వరగా కట్టేయచ్చు. మీరు తనేమంటుందంటే లోపం కనిపిస్తే వారు ఒంటరిగా ఉన్నప్పుడు సంస్కరించాలి. ఈ మాట అందరిలో అనేసరికి అహం అడ్డొస్తుంది, నన్నే అంటావా అని బిట్టుకెళ్ళిపోతారు. అప్పుడు మనం కొంచెం ప్రైవేట్ గా మాట్లాడాలి అని అంటున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట అండి. మనం చెప్పడం కరెక్ట్ చేయడం బాగుంది, కానీ ఎప్పుడు చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలి అన్నది కూడా అవసరం. చాలా మంది కొన్నిసార్లు చేసే పని మంచి పనే, కానీ వాళ్ళు తీసుకోలేని రీతిలో చేస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, గురువింద గింజ అంటారు మనకు తెలుసు, దాని కింద మచ్చ ఉంటుంది. అట్లాగే ఎవరు మచ్చలో వాళ్ళు సరి చేసుకోకుండా చెబితే మిగతా వాళ్ళు తీసుకోలేరు. నువ్వు అలాగే నువ్వు నాకు ఎట్లా చెప్తావన్నా అన్నట్టుగా చూస్తారు పైకి అనకపోయినా. కానీ ఇక్కడ కొంచెం జాగ్రత్తలు ఏమన్నా మాట్లాడితే బాగుంటుందేమో. తను దీపు మెడికల్ చాలా చక్కగా ఒక జాగ్రత్త చెప్పారు, సరిదిద్దాం కానీ జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకటి ప్రైవేట్ గా మాట్లాడదాం అన్నారు. ఇంకేమైనా మాట్లాడతారా? అలాగే స్వరూప ఓడిఎఫ్ ఏమంటదంటే, మొదట మనల్ని సరి చేసుకుని ఇతరులను చూడాలి, అది మరొక జాగ్రత్త. బాగున్నాయి, ఎవరు అన్మ్యూట్ అయ్యారు? అది వాక్యానుసారమే, అలాగే చేయాలి అని శామ్యూయేలు అంటాడు. ఇంకేమైనా మాట్లాడతారా?
సార్ ప్రైజ్ లాడ్ సార్.
లావణ్య,
మనం ఏ విషయానైతే మనం ఇతర పక్క సహోదరుని మనం చెప్తున్నామో ఆ విషయంలో మనం నిందారహితులుగా ఉండాలి సార్. అంటే సాకు లేని వారిగా మనం ఉండాలి, అప్పుడే మనం ఎదుటి వారికి చెప్పగలం.
బాగుంది. ఇక్కడ మనం సరిగ్గా ఉంటేనే చెప్పగలమన్నారు. ప్రశాంత్ హెడ్కాని సేవలు తను నాథానని దావీదును కోట్ చేస్తున్నాడు. నాథాన్ వచ్చాడు దావీదును, నీలో ఈ తప్పు ఉందని చెప్పాడు. దావీదు తీసుకున్నాడు కాబట్టి చెప్పటం చూస్తున్నాం, సరి చేసుకోవడం చూస్తున్నాం. ఇక్కడ జాగ్రత్తలు కూడా మీరు మాట్లాడగలుగుతున్నారు, బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారా? ఎలా సరి చేయాలి, ఎలాగా అర్థమయ్యేటట్లుగా చేయాలి, ఇక్కడ ఇంకేమైనా మాట్లాడతారా? ఇక్కడ ఇదే వచనం మీద చాలా చక్కగా సజీవ వాహిని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఇక్కడ తీర్పు తీర్చొద్దు అన్న మాట దగ్గర వివేచన జ్ఞానాన్ని ఉపయోగించకూడదని కాదు. అంటే మీరు ఇక డిస్క్రిషన్ మీరు వాడకూడదని కాదు, డిస్క్రిషన్ వాడాలని 6:15, 20:20 ప్రభు చెప్పాడు. 6:20 ఏమంటాడు ఆయన, పందులు ఎదుట మీ మంచి ముత్యాలు వెయ్యొద్దు అన్నాడు. అది పంది అని నీకు ఎట్లా తెలియాలి, తెలియాలి కదా. అట్లాగే 15:20 కూడా అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, వాళ్ళ ఫలాలను బట్టి మీరు అర్థం చేసుకుంటారు అన్నాడు. అమాయకంగా ఉండాలండి, ఏమి తెలుసుకోకూడదండి, మాకెందుకులేండి, అంతా దేవుడు చూసుకుంటాడండి అన్నట్టుగా ఉండమని కాదు, వివేచన జ్ఞానాన్ని వాడాలి అని అంటారు సజీవాహిని కామెంటేటర్స్. అయితే దేవుని స్థానంలో ఉన్నట్టుగా మనం తీర్పు తీర్చకూడదు అని జాగ్రత్తలు చెప్పారు. రైట్, అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మీరు మాట్లాడేది ఏమి లేకపోతే 6:20 మనం వెళ్ళిపోవచ్చు. 6:05 వరకు వచ్చేసాం. 6:05 నుంచి మాట్లాడతారా? ఏమైనా డౌట్లు కానీ, మీ స్టడీ చేసిన విషయాలు, ఆన్సర్లు కానీ, స్టేట్మెంట్స్ కానీ ఏమైనా మాట్లాడతారా? స్టడీ టీమ్ పార్టిసిపెంట్స్ కూడా మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగవచ్చు, మీ డౌట్లు తప్పకుండా తీసుకుంటాం.
పరిశుద్ధమైందంటే ఏం అర్థం చేసుకోవాలి, అట్లా ముత్యాలు అనేది ఎట్లా అర్థం చేసుకోవాలి?
రైట్, 6:05 నుంచి శామ్యూయేలు అడుగుతున్నాడు, పరిశుద్ధమైనది అంటే ఏంటి, ముత్యాలు అంటే ఏంటి. ఇక్కడ 6:05 ముత్యాలు, 6:05 పరిశుద్ధమైనది ఏంటి, ఎవరైనా రెస్పాండ్ అవుతారా? నెక్స్ట్ అడిగితే ఏం రెస్పాండ్ అవుతారా?
సార్, నేను దేవుని వాక్యం అనుకుంటున్నాను సార్. దేవుని వాక్యం అనేది ఆ పందులు లాంటి వారి ముందు వాళ్ళ దగ్గర చెప్పకూడదు అని నేను అనుకుంటున్నాను సార్.
దేవుని వాక్యము అని అంటుంది. కొంచెం ఏమైనా మీరు బేస్ చేయగలిగితే, వాక్యాన్ని బేస్ చేయగలిగితే మీనింగ్ఫుల్ గా ఉంటది. లేకపోతే రకరకాల ఆన్సర్లు వస్తాయి. అభిప్రాయాలతో పాటు వాక్యాధారాలు కూడా చూపించాల్సిందిగా రిక్వెస్ట్.
అమ్మాయినది అంటే కదా మాటలు, మనం ఏదైతే మంచి మాటలు చెప్తున్నామో వాటిని అనుకోవచ్చు అని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే మూర్ఖ స్వభావం కలిగిన వ్యక్తితో ఏదైనా కొన్ని మంచి మాటలు చెప్పినా అతడు స్వీకరించే పొజిషన్ లో ఉండడు. అది సామెతలు 23:9లో బుద్ధిహీనుడు వినగా మాట్లాడకము, అట్టివాడు నీ మాటల్లో నీ జ్ఞానమును తృణీకరించును అని ఉంది సార్.
ఓకే, ఆ వాక్యాన్ని కోట్ చేసి సామెతలు 23:9 కోట్ చేసి మన మంచి మాటలు వినలేని వారు లేకపోతే మూర్ఖ స్వభావం గల వారి దగ్గర మాట్లాడవద్దు అని అంటుంటారు. ఓకే, మంచి మాటలు, దేవుని వాక్యము. నీకేమైనా సమాధానం వచ్చిందా సామ్యూయేల్?
సార్, పరిశుద్ధమైందంటే వాక్యం అని అర్థమైంది.
పరిశుద్ధమైనది అంటే వాక్యము అని అర్థమైంది.
ఇంకొకటి అది ముత్యములు అన్నారు, దాంట్లో ఇంకొకటి యాడ్ చేస్తాను సార్. అంటే కుక్కలు అంటే ఎట్లాంటి వాళ్ళు, పందులు అంటే ఎట్లాంటి వాళ్ళు, పందులు అనే వాళ్ళు గురించి ఎక్కువ వివరించినారు ఇక్కడ. అది ఎట్లా అర్థం చేసుకోవాలి?
కుక్కలు, పందులు ఆ రెండు కోసం కూడా రాయబడింది. దాన్ని ఎలా అర్థం చేసుకుని కూడా అడుగుతున్నాడు. ఇక్కడ పరిశుద్ధమైనది అన్న మాట దగ్గర వాక్యము అని తీసుకున్నాడు. ఇక్కడ కుక్కలు, పందుల కోసం మాట్లాడతారని అడుగుతున్నాడు.
సార్, పందులు గురించి చెప్పాలంటే అది ఒక అపవిత్రమైన జంతువు. అటువంటి జంతువు అనేది ఆ పందిని గురించి మనం ఏం చెప్తామంటే ఎక్కువగా అది మట్టి బురదలోనే ఉంటది. అది ఎంత మీరు కడిగి బయట పెట్టినా అది మరలా అందులోకి వెళ్లి దొల్లే స్వభావం దాన్ని. కాబట్టి పంది లాంటి స్వభావం మీకు ఉండకూడదు. అటువంటి ప్రవర్తన ఉన్న వారి దగ్గర మీరు పదే పదే దేవుని వాక్యం చెప్పడం గానీ, పదే పదే సువార్తలు చెప్పడం గానీ చేయొద్దు అని అర్థం కింద తీసుకొచ్చు సార్. అలాగే కుక్కలనగా మన ఇంట్లో పెంచుకుంటే వాటికి కాదు, అవి కొంచెం క్రమంగా ఉంటాయి. అయితే వీధి కుక్కను చూసుకుంటే పౌలు భక్తుడు ఒక వాక్యం కూడా కోట్ చేస్తారు, కుక్క తను వాంతికి తిరిగినట్లుగా మీరు తిరగకూడదు అని ఉంటది. అంటే కుక్క అనేది చాలా నీచమైన ప్రతిదీ కూడా అది తినేదిగా ఉంటది రోడ్డు మీద. దానికి అపవిత్రమైనది ఏదో మంచిదేదో దరి ఎరగదు. దాని గురించి దేవుడు చెప్పాడని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.
రైట్.
ఫిలిప్పీలకులో 3:2 కూడా ఉంటదన్నా, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు, దుస్తులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండు. అంటే వాళ్ళు ఆ యొక్క దుష్ట మనస్తత్వాన్ని కంపేర్ చేస్తూ అది కుక్క. ఎక్కడ కూడా మనకి పరిశుద్ధమైన కుక్క ఉండదు, ముత్యం లాంటి పంది ఉండదన్నా, యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని బట్టి ఎగ్జాక్ట్ అయితే అక్కడ మాట్లాడతారు. ఇక్కడ కూడా మనకి ఫిలిప్పీలు కూడా అది మాట్లాడతారు కనిపిస్తుందన్నా. ప్రైజ్ అన్నా.
సార్ వందనాలు సార్. నా స్టేట్మెంట్ చెప్పేస్తాను సార్. అంటే ఆ కుక్క తినిన దాన్ని కక్కేసి తిరిగి దానికి వెళ్తాది, పంది సేమ్ ఎంత కడిగినా గానీ మరలా బురదకు పోతుంది. సో అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు వాక్యాన్ని పై వాక్యంలో కూడా సజీవాహిని కమెంట్ జ్ఞానంగా విజ్ఞానంతో ఉండండి అట్లనేది నా స్టేట్మెంట్.
సజీవాహిని కామెంట్ నుంచి లావణ్య మాట్లాడింది ఆల్రెడీ. వీళ్ళు ఏమంటారంటే ఈ లోకంలో కొందరు తమ ప్రవర్తన బట్టి పందుల్లాగా కుక్కల్లాగా ఉంటారని యేసు ఉద్దేశం. అది ఆల్రెడీ సురేష్ అన్న పిలిపి 3:2 కోట్ చేశాడు. ఎవరైనా ఒకరు స్టడీ టీం నుంచి 2 పేతులు 2:21-22 చదవాలి.
వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకయుండుటే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అది నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించింది అని అన్నాలన్న. ఇదే నేను అదే ఇప్పుడు కుక్క యొక్క క్యారెక్టర్ ని పంది యొక్క క్యారెక్టర్ ని ప్రభువారు అంటే ఎన్నిసార్లు చెప్పినా మనం సరి చేసినా వినని వారి దగ్గర కొంచెం వివేచన కలిగి ఉండాలని నాకు అర్థమైందన్న.
అక్కడ 21వ వచనంలో పరిశుద్ధమైన ఆజ్ఞ, మనం పరిశుద్ధమైనది అన్న మాట దగ్గర ఆజ్ఞ, వాక్యము, బోధన అని మీరు మాట్లాడారు. అట్లానే వాక్యంలో ఆ మాట చూస్తున్నాం. 2:22 కుక్క కక్కిన వాంతికి తిరుగుతుంది, పంది కడిగినా మరలా బురదలో పడుతుంది, దాని స్వభావం. కాబట్టి ఇక్కడ కుక్కను పందిని పరిశుద్ధమైన వాక్యాన్ని ఎందుకు మాట్లాడుతున్నాడు అర్థమైంది. దాన్ని ఆ కామెంటేటర్ దగ్గర కూడా చూస్తున్నాం. నా ప్రశ్న ఏంటంటే, అంటే వాక్యం అందరికి చెప్పకూడదు అనా ఈ వాక్యం యొక్క అర్థం? 6వ వచనం ప్రకారంగా మనం ఎవరికి పడితే వాళ్ళకి వాక్యం చెప్పొద్దనా, కొందరికే వాక్యం చెప్పమనా, అలా తీసుకుందామా? మాట్లాడండి.
సార్, యాక్చువల్గా అందరికి చెప్పాలి, కానీ సందర్భాన్ని బట్టి మనం చెప్పాలి సార్. అంటే జ్ఞానంతో చెప్పాలని.
అందరికి చెప్పాలి, కానీ ఈ వాక్యం మనం కొంచెం జ్ఞానాన్ని వాడండి అని మాట్లాడుతుందని అంటాడు శామ్యూయేలు. ఓకే, మిగతా మాట్లాడండి
అన్న. ప్రైజ్ అన్నా, బ్రదర్స్ పిల్లలకి ఏకే పోతుందన్నా. మనకి Mark 16:15 అందరికి చెప్పని ఉంది. సేమ్ మన పౌలు గారు ఆయన చేసేటప్పుడు అపోస్తలు 19:9 అక్కడ యూదుల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు అక్కడ ఆపేసి ఒక ఇంటికి భోజనం అనేది చూస్తాం. అంటే మనం ఎక్కడైతే వ్యతిరేకత కానీ హార్డ్షిప్స్ ఉందో అక్కడ మనం స్లో డౌన్ అవటం అనేది మంచిది అనేది పరిచయంలో చూస్తున్నా. ప్రైజ్ రాగానా ఏకీపేస్తున్నా శామ్యానికి.
అందరికీ చెప్పాలి, కానీ మనం వివేకం కలిగి ఉండాలి. అందరికి చెప్పమన్నాడు కదా అని చెప్పి మనం పంది స్వభావం, కుక్క స్వభావం కలిగిన వారితో చెబితే దానివల్ల లాభం ఉండదు, నష్టం కలుగుతుంది అని మాట్లాడుతున్నారు ఇద్దరు. మిగతా వాళ్ళు మాట్లాడచ్చు.
వాక్యం నుంచి మాట్లాడతాను సార్. ఒకవేళ వాటిని ఆ కాళ్లతో త్రొక్కుతుంది, తర్వాత మీ మీద పడి మిమ్మల్ని చీల్చి వేస్తుంది అంటే అక్కడ చెప్పింది కూడా వేస్ట్ చేస్తారు, నిష్ప్రయోజనం అవుతుంది, సెల్ఫ్ అంటే మనకు కూడా అక్కడ నష్టం జరిగే అవకాశం ఉంది సార్. సో అందువల్ల జ్ఞానంతో ఉండాలండి సార్.
దానివల్ల వాక్యం తీసుకోరు, అగౌరవపరుస్తారు, నిన్ను కూడా హానిపరుస్తారు. కాబట్టి చెప్పమన్నాడు గారు నేను చెప్తున్నానండి అని వివేకం లేకుండా చెప్పొద్దు అన్నట్టుగా తీసుకోవాలని అంటాడు. ఇక్కడ స్వాతి గంగాధర్ గారు సామెతలు 11:22 కూడా కోట్ చేశారు. ఇందాక నేను ఆ మాట చెప్పాలి, చాలా రిలవెంట్ వర్స్ అది. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. కాబట్టి అట్లాగే జ్ఞానం కోసం మాట్లాడుతూ, జ్ఞానం కోసం మాట్లాడుతూ ఆ జ్ఞానం ఆ వివేకం లేకపోతే పంది బంగారు కమ్మి ఆ మాటలు మాట్లాడుతున్నారు. ఓకే, ఇక్కడ ప్రాముఖ్యంగా అందరికి సువార్త చెప్పకూడదా, మనం కొందరికే సువార్త చెప్పాలా అన్న మాట దగ్గర లేదు. అందరికి చెప్పాలి, కానీ అందరి విషయంలో ఒక అవగాహన కలిగి చెప్పాలి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఒక అంచనా వేసి చెప్పాలి, వాళ్ళు అక్కడ వాక్యాన్ని అఘౌరపరుస్తారు లేదా నిన్ను చీలిస్తారు అన్నాక చెప్పాల్సిన అవసరం లేదు అని మాట్లాడుతున్నారు. ఇది మీకు ఓకే అనుకుంటే ముందుకు వెళ్దాం. ఇక్కడ ఏమన్నా డౌట్ ఉన్నా, ఎక్స్టెన్షన్స్ ఏమన్నా ఉంటే మీరు మాట్లాడచ్చు.
అన్నా ఫ్రైజ్ రెడనా?
ఎస్ అన్న.
అన్న అది మీరు చెప్పిన దానికి ఓకే అన్న. దానికి మనకి రెండో కొరింది 4:4 యుగ సంబంధమైన దేవత మనోనేత్ర గుడితనం కలిగేస్తాయి కాబట్టి మనం అందరూ చెప్పిన కొంతవరకు కొంతమంది అక్కడ హార్ట్ అండ్ షిప్ కానీ ఉంటారన్న. కాబట్టి ఆ ప్లేస్ లో అలా హార్ట్ అండ్ షిప్ వచ్చినప్పుడు అక్కడ ఆపేసి నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళటం, నెక్స్ట్ చోట అనేది మనకి మంచిదన్న. అలాగే సామెతలో కూడా 9:7-8 ఉందన్న. 7వచనం 8వచనం అపహాసకులు బుద్ధి చెప్పేవాడు తనకే నింద తెచ్చుకును, భక్తిహీనులను గద్దించు వానికి అవమానమే కలుగును. అంటే దాని యొక్క రిజల్ట్ అనేది మళ్ళీ మనకే ఇది అవుతాయి అనేది మనకి చూపిస్తున్నా. ప్రైజ్ అడన.
ఈయన అభావం అన్న చెప్పింది బాగుంది. సామెతల గ్రంథం 14:7 స్వాతి గంగాధర్ గారు కోట్ చేస్తూ, బుద్ధిహీనుడు ఎదుటి నుంచి వెళ్ళిపోము, జ్ఞాన వచనాలు వాని ఎందు కనబడవు కదా, అది వినడం కోసం రాయబడుతుంది, రిలవెంట్ కాదు. ఈయన యూత్ నుంచి సందీప్ ఏమంటాడంటే, చెప్పకపోతే ఉత్తరవాదులు అవుతాము, ఎక్కడుందో వాక్యాన్ని కూడా కోట్ చేసి పంపించు బాబు, చెప్పకపోతే ఉత్తరవాదం అవుతాము అని ఎందుకు అనుకున్నావు, నువ్వు కోట్ చేసి పంపించు. మాట్లాడు సామ్యుయేల్.
జనరల్ గా అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి లైఫ్ లో కూడా మనం చూడొచ్చు, ఆయన కూడా కొన్ని సందర్భాలు తప్పించుకుని పోతారు. పౌలు గారు కూడా సువార్త చెప్తే యాక్సెప్ట్ చేయరు, ఆయన దులిపేసుకుని నేను దీనికి రెస్పాన్సిబిలిటీ కాదు, మీరు ఉత్తరవాదులు అనేసి ఆయన వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది యూదుల దగ్గర నుంచి అన్ని జనాంగానికి. సో అట్లా మనకి రిలేటెడ్ గా కొన్ని సీన్స్ కూడా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్.
పౌలు పరిచర్య, యేసయ్య పరిచర్యలో కూడా అవివేకంగా చేయడాన్ని మనం చూస్తున్నాము, వివేకంగా చేయడం మనం చూస్తున్నామని సామ్యుయేల్ అంటాడు. ఇంకేమన్నా మాట్లాడతారా
సార్? ప్రెసిడెంట్ సార్
బుజ్జి
సార్, సార్ మరి మనకి మార్కు సువార్త 16:15 మరియు మీరు సర్వలోకములకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే అందరికీ చెప్పాలి కదా సార్? స్వభావం కుక్క స్వభావం పంది స్వభావం ఉన్న వాళ్ళకి మరి చెప్పకపోతే వాళ్ళు ఎలా మారుతారు సార్?
అంతే అంతే, అద్భుతం. అలాగే అనురాధ 7 నుంచి మొత్తం 28:19 కోట్ చేసి గ్రేట్ కమిషన్ లో మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. మార్కు సువార్త 16:15 సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్త చెప్పన్నాడు. మరి మత్తయి సువార్త 7:6 పరిశుద్ధమైన కుక్కలు పెట్టొద్దండి, పందుల ముందు ముంచాలు వేయొద్దండి, వాళ్ళు వాక్యాన్ని తొక్కుతారు, మిమ్మల్ని ఛేదిస్తారు అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు రెండు రకాలుగా మాట్లాడతాడు అనుకుందామా? మాట్లాడండి.
మార్కు స్వార్త అది ఏంటి అని చెప్పిన కూడా అదేనా, మార్కు స్వార్త 16:15 అందరు కూడా చేయమనే ఉంది. అట్ ది సేమ్ టైమ్ ఈ ఎక్కడైతే ఈ వ్యతిరేకత వస్తుందో మనకి పౌలు గారు చెప్పిన అపొస్తలుల కార్యములు 19:9 అయితే కొందరు కఠినపరచబడిన వారే ఉప్పు కొనక జనసమూహం ఎదుట ఈ మార్గము దూషించినందున అతడు వారిని విడిచి శిష్యును ప్రత్యేకపరచుకుని ప్రతిదినము తుర్నను అని ఒక పాఠశాలలో తర్కించు వచ్చాను. దాకా సమాజం మీద నుంచి వెళ్ళిపోయాను పౌలు గారు. అలాగే 1:2:14 కూడా ప్రకృతి సంబంధించిన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను వ్యతిరేకిస్తాడు, అది అతనికి వెరితనము. ఇందా మనం చూసిన 2:4 కూడా ఈ సంబంధమైన దేవత మనోనేత్ర గుడ్డితనం కలిగేస్తాయి కాబట్టి వాడికి తెలియదు. మనం చెప్తాం అక్కడే చెప్పిన తర్వాత వ్యతిరేకత వస్తుందని అక్కడే మనం అతను మారే వరకు మనం ఉన్నాం, చెప్తాం కార్యం చేసే దేవుడే కాబట్టి అక్కడ ఆ వ్యతిరేకత వస్తే మనం వెళ్ళిపోతాం, నెక్స్ట్కి వెళ్ళిపోతామని నా ఒపీనియన్ అన్న.
సురేష్ అన్న కోట్ చేసిన 3 దగ్గర చెప్పకుండా లేరు, చెప్పారు వ్యతిరేక వస్తుంది వస్తే ఆగిపోయారు వెళ్ళిపోయారు. అంటే దాని ఏమన్నా చెప్పాలి, తర్వాత వ్యతిరేకత వస్తే అక్కడ నుంచి మెల్లగా జారుకోవాలి అన్నట్టుగా తీసుకోమంటావన్నా నువ్వు కోట్ చేసిన వాక్యాలను బట్టి. చెప్పాలి ఏమాత్రం రియాక్షన్స్ ఉన్నప్పుడు ఇక దాని ఏమంటారు పెద్ద పెద్ద డైలాగులు ఏం మాట్లాడకుండా వివేకంతో మీరు జాగ్రత్త పడాలి అని ఈ వాక్యం అర్థం అని సురేష్ అని అంటాడు. బాగుంది, మిగతా మాట్లాడతారా
సార్? ప్రైజ్ లెట్ సార్.
అలా ఉంది
సార్, ఇక్కడ బైబుల్ స్టడీలో కూడా ఏం చెప్తుందంటే వాళ్ళు పశ్చాత్తాపం పడే వరకు వాళ్ళకి
ఏ బైబుల్ స్టడీ యాప్ అంటావు, ఏ యాప్, ఏ బైబుల్ స్టడీ, కొంచెం స్పెసిఫిక్ గా మాట్లాడు
సార్. బైబుల్ నా దగ్గర ఒక బైబుల్, తెలుగు బైబుల్ స్టడీ యాప్ సార్.
నీ దగ్గర ఒక తెలుగు బైబిల్ స్టడీ యాప్ ఒకటి ఉంది, తర్వాత ఏం చేస్తావంటే దీని మూలమేంటి, దీని ప్రశ్నకర్తలు ఎవరు కాస్త చూడు, లేకపోతే లావణ్య బైబిల్ స్టడీ యాప్ లేకపోతే నవీన్ బైబిల్ స్టడీ యాప్ అనుకోవాలి మేము. అందుకోసం దాని మూలాలు కూడా
మాట్లాడుతున్నాం.
అందరికి కట్ అవుతుంది ఒకసారి రెస్పాండ్ అవ్వండి, నాకు ప్రాబ్లం ఉందా?
సార్ వాయిస్ క్లియర్ సార్, ఈ మాట
మీ వాయిస్ లౌడ్ అండ్ క్లియర్ సార్.
నీది తేడా ఉందా నేచర్? సరే మాట్లాడు, నీ బైబిల్ స్టడీ యాప్ నుంచి మాట్లాడు.
సార్ తెలుగు బైబిల్ స్టడీ యాప్ సార్, అది అందులో ఏమని ఉందంటే ఈ లోకంలో కొందరు తమ ప్రవర్తన బట్టి పందుల్లాగా కుక్కల్లాగా ఉంటారు అని యేసు ఉద్దేశం. పాప పంకిలంలో దొల్లుతూ అవినీతి బురికిలో జీవిస్తూ ఉండడం వారికి ఇష్టం. అయితే అలాంటి వారికి పశ్చాత్తాపం వచ్చే వరకు దేవుని రాజ్యము వారికి లెక్క ఉండదు. వాక్యం కూడా కోట్ చేశారు సార్, ఫిలిప్పి పత్రిక 3:2 గురించి, కుక్కల విషయంలో జాగ్రత్త, దుష్టులేని
స్క్రీన్ కనిపిస్తుందా
సార్? ఒక్కసారి సార్, కనబడుతుంది సార్
స్క్రీన్ లో.
ఒకటే సార్, ఒకటే సార్.
అప్పుడు ఏం చేస్తారంటే దానికి ఒక పేరు ఉంది, సజీవ వాహిని. మన సజీవ వాహిని మీద మాట్లాడుతున్నాం, సజీవ వాహినిలో ఇలా ఉంది అని మాట్లాడితే మేము అపార్థం చేసుకోం.
ఓకే సార్, అదే సార, సజీవ వాహిని సార్, రెండు ఒకటే సార్. ఇది అది కూడా
నువ్వు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూర్చోని అంతా చదవకూడదు, అందులో మెయిన్ పాయింట్ ఏంటో చెప్పు, అంత చదువుతా ఉంటే అయ్యేది కాదు.
అయితే ఇందులో నాకు అర్థమైంది సార్, పశ్చాత్తాపం, వారు పశ్చాత్తాపంలోకి వచ్చేంత వరకు మనం వారికి దేవుని వాక్యం అనేది చెప్పకుండా ఉండడం మంచిది. పశ్చాత్తాపం ఎప్పుడైతే కలిగి వారు మన యొద్దకు వస్తారో అప్పుడు మనం వారికి సత్యాన్ని బోధించవచ్చు అన్నది నా ఉద్దేశం సార్. అలాగే మనం పావురం లాగా నిష్కపటంగా ఉండాలి, అంతేకాకుండా పాములాగా వివేకంగా ఉండాలని మనం తెలుసుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్.
చాలా సజీవ వాహిని కమెంటేటర్స్ ఎంత బాగా మాట్లాడారు అంటే, మనం చెప్పాలి అన్న గ్రేట్ కమిషన్ ఉంది. మీరే మాట్లాడే దేవుని ప్రజలు అలాంటి వారిని కనిపెట్టి వారు పశ్చాత్తాపడే వరకు వారికి పవిత్ర సత్యాన్ని, జ్ఞానమనే ముత్యాలను ఇవ్వకూడదు, ఇవ్వద్దు, చెప్పొద్దు అనే మాట్లాడుతున్నారు ఇక్కడ. అంటే క్రీస్తును నమ్మని వారికి దేవుని ప్రజలు సువార్త ప్రకటించకూడదా? అంటే మిగతా వాళ్ళకి చెప్పొద్దా అంటే ప్రకటించాలి అని అంటారు. మళ్ళా గ్రేట్ కమిషన్ ఉంది కదా, ప్రకటించాలి. అయితే వారు వివేచన జ్ఞానం కలిగి జాగ్రత్తగా వ్యవహరించాలి. పాముల్లాగా తెలివిగా, పావురాల్లాగా హాని చేయని వారుగా ఉండాలి. ఇక్కడ చాలా చక్కటి మాట, ఎప్పుడు శుభవార్త చెప్పాలో, ఎప్పుడు వేరే మాటలు చెప్పాలో, లేక మౌనం వహించాలో తెలుసుకోవాలి అని అన్నారు. కాబట్టి మీరు చెప్పమన్నాడు కదండి, చెప్పేస్తానండి కాదు, మీరు కొంచెం దీన్ని ఏమంటారంటే, యేసయ్య మార్కు సువార్త 16:15 కానీ, మత్తయి సువార్త 28:19 కానీ, మీరు సర్వలోకానికి వెళ్ళి సరస్వతి సువార్త చెప్పమన్నాడు అన్న మాట దగ్గర అదే యేసయ్య అపోస్తుల్ని పంపిస్తున్నప్పుడు లూకాసువార్త 9:00, లూకాసువార్త 10:00, మత్తయి సువార్త 10:00 ఏమన్నారంటే, మీరు అన్యజనుల మార్గాల్లోకి వెళ్ళొద్దు, వీధుల్లో నిలబడి మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగొద్దు, యోగ్యుడెవడో తెలుసుకోండి, ఇంటికెళ్ళండి, సమాధాన పాత్రని కలుసుకోండి. అందుకే మోర్ ఓవర్ ఎఫెక్టివ్ గోస్పల్ ఏంటంటే రిలేషన్షిప్ గోస్పల్. ముందు మనుషులతో సంబంధాన్ని, మంచి సాక్ష్యాన్ని, మంచి బంధాన్ని ఏర్పరచుకుని అప్పుడు చెప్పాలి. ఎంత కఠినమైన వాళ్ళైనా తీసుకుంటారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు కొన్నిసార్లు అడిగితే సమాధానం చెప్పను అన్నాడు, కొన్నిసార్లు అడిగితే చేయను అన్నాడు, వ్యభిచారి లేని చెడ్డ తరం వారు అన్నాడు, మీరు వినరు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు కొన్నిసార్లు చేయలేదు, చెప్పలేదు. కాదు, ఇది ఈ తరంలో, ఈ కాలంలో మనం పరిచర్యకు చాలా అవసరమైంది. నేనేమంటానంటే, నేను చెప్పకుండా ఉండలేకపోతున్నానంటే కనీసం ప్రార్థన చేయి, కనీసం సర్వే చేసి ప్రార్థన చేసి అప్పుడు చెప్పు, అప్పుడు ఉపయోగపడుతుంది. నేనేమంటాను, సువార్త చెప్పాలి, కానీ ఆఫీసులో జాయిన్ అయిన మొదటి రోజు సువార్త చెప్పడం సరి అయింది కాదు, కాలేజీలో జాయిన్ అయిన వెంటనే సువార్త చెప్పడం సరి అయింది కాదు. కొంతకాలం ప్రార్థన చేయడం, మనం వాళ్ళతో మంచి బంధాన్ని ఏర్పరచుకోవడం,
ఆ తర్వాత మనం రీచ్ అవ్వడం స్టార్ట్ చేయాలి. అది ప్రాసెస్, అక్కడ కూడా వివేకంగా ఉండాలి అని డీటెయిల్స్ లోకి వెళ్ళగలిగితే, యేసుక్రీస్తు ప్రభు పరిచర్ కానీ అపోస్తుల పరిచర్లో గాని ఎట్లాగా ఇది విత్తనాలు చల్లినట్టుగా వేగ్గా ఓపెన్ గా మాట్లాడడం అన్నది ఉన్నప్పటికీ, స్ట్రాటజీస్ మాత్రం పిన్ పాయింట్ గా రిలేషన్షిప్ తోటి చేయడం అన్నది ఎఫెక్టివ్ గా ఉన్నట్టుగా చూడగలుగుతాం. దాన్ని ఇక్కడ మనం సజీవ వాహిని వాళ్ళు కూడా ఆ జాగ్రత్తలు చెబుతున్నారు, దీన్ని గమనించడం బాగుంటుంది. టైం అయిపోయింది, మనం ఇక్కడతో ఆపేద్దాము. మీరు ఈ పోర్షన్ మీద మరలా స్టడీ చేయండి. ఇక మన ముందు మరొక 6 వాక్యాలు ఉన్నాయి, 6 వాక్యాల అప్లికేషన్ రేపు మనం క్లోజ్ చేసుకుందాము. ఇక్కడతో నేను ఆపుతున్నాను. ఈ వాక్యాల మీద మరలా మీరు స్టడీ చేసి రేపు ఏమైనా ప్రజెంట్ చేయవచ్చు. ఎవరైనా ఒకరు మీలో నుంచి మన ముందు తీసుకురాబడ్డ లేఖనాలన్నింటిని బట్టి ప్రభువును స్తుతిద్దాం. 580 మంది వరకు ఉదయకాలపు బైబిల్ స్టడీకి వచ్చారు, వారు ఈ మాటలు ఫలించాలని ప్రార్థన చేద్దాం. ఒకరు సమయం తీసుకోండి. సురేష్ అన్న తీసుకోండి.
ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము, స్తోత్రం పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ గల ప్రభు, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగోనైనా ప్రభా, నేటి ఉదయకాల సమయం ముందు ఈ బైబిల్ స్టోరీ ద్వారా నాతో మాతో మా అందరితోనైనా ప్రభా లేఖనం ద్వారా సూటిగా మాట్లాడిన విషయాలన్నింటిని బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అవునయ్యా, ఇదిగోనైనా ప్రభు, బైబిల్ నేను మామూలుగా చదువుతున్నాను తప్ప మేము దాంట్లో లోతైన విషయాలు గాని నేను ప్రభా నీవు ఎందు చేత వాటిని మాకు చెప్తున్నావు తెలుసుకునే స్థితిలో ఉండగానే ప్రభా ఈ యొక్క బైబిల్ స్టడీ ఈ కార్యక్రమం ద్వారా ప్రభా ప్రతి విషయాన్ని లోతుగా తర్కించుటకు, మమ్మల్ని మేము సరి చేసుకున్నటకు, జ్ఞానమును తెలుసుకున్నటకు, నీ లోతైన వాక్య అర్థాలను నాయన ప్రభా గ్రహించగలుటకు నువ్వు ఏర్పాటు చేసినందుకు నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాను. అయ్యా నాయన ప్రభా, మత్తయి సువార్త 7 అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రము ప్రభా, నీకు స్తోత్రము. అవునయ్యా, ఎలా తీర్పు తీర్చాలి, ఎలా తీర్పు తీర్చకూడదు, మేము ఏ విధంగా ఉండాలి, మమ్మల్ని మేము ఏ విధంగా సరి చేసుకోవాలి, అయ్యా మా తోటి వారిని మేము ఏ విధంగా నాయన ప్రభా లేఖనానుసారంగా సరి చేయటకు నాయన ప్రభా గైడ్ చేయాలని నాయన ప్రభా క్లియర్ గా మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా మాట్లాడిన ప్రతి విషయాన్ని బట్టి మేము మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ఇతరులకు మాదిరికరంగా ఉంటూ ఎదుటివారు సరి చేసుకుంటూ సహాయపడేవారుగా ఉండటకు మీరే మాకు కృప చూపించమని వేడుకుంటున్నాం. బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేసిన నాయన ప్రభా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరిని బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు. అయ్యా రెండు రాష్ట్రాల నుంచి నాయన ప్రభా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా మమ్మల్ని అందరినీ నడిపించిన నాయన ప్రభా నీ జ్ఞానంతో మమ్మల్ని ముందు తీసుకెళ్తున్న బ్రదర్ మహేష్ నన్ను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. జరిగిన బైబిల్ స్టడీ అంతటిని బట్టి నాయన ప్రభా నీకు స్తోత్రం చెల్లించుకుంటూ అయ్యా ప్రతి విషయాన్ని మేము నాయన ప్రభా గ్రహించిన ప్రతి విషయాన్ని మా యొక్క నడవడికలో ముందు ఉంచుకుంటూ క్రియల రూపంలో నాయన ప్రభా ముందుకు వెళ్తూ సాక్షిగా నీకు సాక్షులుగా రాకడ పర్యంతము మమ్మల్ని జీవింపు చేయమని నాటి కృప మాకు దయచేయమని చిన్న ప్రార్థన మీ పాసన చేర్చుకుంటారని నమ్మచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అనా ప్రైజ్.